ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు నిన్న ఈ రెండు రోజులు కూడా విజయదశమి పర్వదినాలు. కొందరు నిన్న చేస్తున్నారు, మరికొందరు ఈవేళ ఆచరిస్తున్నారు. ఏమైనా మొత్తానికి మనకి రెండు రోజులు ఈసారి విజయదశమి పర్వదినాన్ని ఆచరించేటటువంటి ఒక సౌభాగ్యం ఏర్పడింది, ఒక అదృష్టం కలిగింది. మై హోమ్ జ్యువెల్లో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి మన శ్రీకుమారి డాక్టర్ రామేశ్వరరావు దంపతులు మీ అందరి చేతుల్లో పెట్టారు. ఆంజనేయ స్వామిని మీరు దినదిన వర్ధమానుడిగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతూ అద్భుతమైనటువంటి సేవలని చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా పిలిస్తే పలికే ఆంజనేయుడిగా తయారు చేశారు. మీరే మీ అందరి యొక్క శ్రద్ధ, మీ అందరికి ఉండేటటువంటి విశ్వాసము, భక్తి స్వామి సేవని మరింత మరింతగా చేసేటట్లుగా తయారు చేసి ఈవేళ ఆ స్వామికి, ఆ స్వామి యొక్క స్వామి అయినటువంటి రామచంద్రుడికి, సీతమ్మవారికి, లక్ష్మణ స్వామికి కూడా బంగారు కిరీటాలని సమర్పించేట్టు చేసింది. అయినా మీ అందరికీ ఉండేటటువంటి పక్షపాతం ఆంజనేయుడి మీదే, అందుకే ఆయనకే పెద్ద కిరీటం చేశారు. మీరు రాముడికి, సీతమ్మవారికి, లక్ష్మణుడికి కూడా కిరీటాలు, బంగారపు కిరీటాలు వేయించేపు చేసినప్పటికీ కూడా ఆంజనేయ స్వామికి మీ ఉండేటటువంటి శ్రద్ధ భక్తి ఎంత గొప్పదో మీరు చక్కగా చూపించుకున్నారు. దానికి మీ అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నా. ఈ విజయదశమితోటి ఆంజనేయ స్వామికి ఒక అద్భుతమైనటువంటి సంబంధం ఉంది. ఏమిటా సంబంధం? విజయదశమి నాడు శమి పూజ చేస్తారు, మన దగ్గర కూడా చేసి ఉంటారు అనుకుంటారు. మరి శమి పూజ చేసినప్పుడు ఒక శ్లోకం కూడా చదువుతూ ఉంటారు, మీరందరూ కూడా చదివి ఉంటారు అనుకుంటా. చదివారు కదా, ఏం చదివారు? అని చదువుతారు, ఒక శ్లోకాన్ని చదువుతారు. దాంట్లో ఏవో చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ కూడా శమి శమయతే పాపం, శమి లోహిత కంటక ధారిణి అర్జున బాణానాం రామస్య ప్రియవాదిని అని చదువుతారు. రామస్య ప్రియదర్శిని అని చెప్పారు ఇప్పుడు ఈవిడ. దట్ ఈజ్ ఆల్సో ఓకే, బికాస్ చాలామందికి అలవాటైన శ్లోకం అది. కానీ వెంకటేశ్వర స్వామి చెప్పిన శ్లోకం ఇది. ఆయన పద్మావతి పరిణయానికి బయలుదేరడానికి ముందుగా శమి పూజ చేసుకున్నట్టు విజయదశమి నాడు చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. ఆ శమి పూజ చేసేటప్పుడు చదివిన శ్లోకం ఇది. ఏమని చదివాడైనా? శమి శమయతే పాపం, శమి లోహిత కంటక ధారిణి అర్జున బాణానాం రామస్య ప్రియవాదిని అని చదివాడు అన్నమాట. శమి అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి, మన దోషాలన్నీ తగ్గించి మనకందరికీ కూడా సుఖాన్ని ఇచ్చేటటువంటి ఒక మంచి ఆ ఒక తత్వం అది ఒక చెట్టు రూపంలో ఉంటుంది జమ్మి చెట్టుగా, కానీ అది కేవలం జమ్మి చెట్టు కాదు, అది ఒక తత్వం. ఏం తత్వం అది? ఒక అద్భుతమైనటువంటి శక్తికి ప్రతీకమైనటువంటి ఒక తత్వం అన్నమాట. ఏం శక్తికి అంటే మనలో ఉండే దోషాలని కడిగి వేయగలిగే శక్తి ఒకటి ఉంటుంది భగవంతుడిలో, ఆ శక్తికి అది ప్రతీక. ఎలా ఉంటుంది దాన్ని ఐడెంటిఫై చేయడం ఎట్లా? సెమీ లోహిత కంటక, దానికి ఎర్రటి ముళ్ళు ఉంటాయి, చిన్న 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 ముళ్ళు ఉంటాయన్నమాట. ఏం చేసింది అది, దానికి ఇంత గొప్పతనం వచ్చిందని చెప్పడానికి ఏదో కొన్ని పనులు చేసి ఉండాలి కదా. ఏం పనులు చేసింది అంటే రెండు పనులు చేసింది అని వెంకటేశ్వరుడు చెప్పాడు. వెంకటేశ్వరుడు ఎప్పటివాడు? మన యుగం వాడే. మనం ఏ యుగంలో ఉన్నాం? కలియుగంలో ఉన్నాం కదా. కలియుగం ఆరంభమై ఎంతకాలం అయింది? 5100 సంవత్సరాలు దాటింది. 5120 సంవత్సరాలు అయింది అనుకోండి. మొదటి శతాబ్దిలో వెంకటేశ్వర స్వామి వచ్చాడు. మొదటి శతాబ్దిలోనే ఆయన ఆ పర్వతం మీద క్రింద ఉండేటటువంటి అమ్మవారి ప్రాంతం అంతా కూడా సంచరించాడు అని మనకి పురాణాలు చెప్తున్నాయి. 11 పురాణాలు చెప్తున్నాయి. ఆయనకి ఆ ముందుండేటటువంటి చరిత్ర బాగా తెలుసున కనుక ముందు 2 సార్లు ఈ సెమీ యొక్క ప్రభావం లోకానికి బాగా ప్రసిద్ధమైంది. ఏమిటి ఆ 2 అకేషన్స్? అందులో మొట్టమొదటిది ధారిణి అంటే దగ్గరగా ఉండేది మొట్టమొదటి చెప్తారు కదా. ముందర మనకి ఏది సమీపంగా ఉందో దాన్ని చెప్తాం, తర్వాత కొంచెం దూరంగా ఉండేది చెప్తాము. వెంకటేశ్వర స్వామికి సమీపంగా ఉండేది ఆయన కలియుగ ప్రారంభంలో ఉన్నాడు కనుక ఆయనకి ఇమ్మీడియట్ వెనకాతల ఉండేటటువంటిది ద్వాపర యుగపు అంతం, కౌరవ పాండవ యుద్ధం జరిగినటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఏమైంది? పాండవులంతా కూడా అరణ్యవాసం చేశారు. ఎన్నేళ్ళు? కొన్నేళ్ళు చేసుంటారు. 12 ఏళ్ల పాటు చేశారు వాళ్ళు. ఆ తర్వాత 1 ఏడాది పాటు అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. అరణ్యవాసం చేసేటప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం కలగలేదు, ఎందుకంటే అందరికీ తెలిసిందే కనుక వాళ్ళు ఇటు తిరుగుతారు అటు తిరుగుతారు, వాళ్ళ ఆయుధాలు గట్రా తీసుకుని వాళ్ళు తిరగచ్చు. కానీ అజ్ఞాతవాసం చేసేటప్పుడు ఆయుధాలు కూడా దగ్గర పెట్టుకోవడానికి వీల్లేదు కదా. అండ్ వాళ్ళు సామాన్యమైన పర్సనాలిటీస్ కాదాయి, అంచేత ఈజీగా వాళ్ళని ఐడెంటిఫై చేసేయడానికి అవకాశం కలుగుతుంది కనుక చాలా జాగ్రత్తగా వాళ్ళని దాచుకోగలగాలి. అలానే ఎక్కడో ఏ గుహలోకి వెళ్ళిపోయి బతకలేరు, మరి ఏదో తినాలి కదా. తినాలంటే ఏదో పని చేయాలి కదా, మరి పని చేయాలంటే పబ్లిక్లో ఉండాలి కదా. అందుచేత వారి దగ్గర ఉండేటటువంటి ఆయుధాలను అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఒక సెమీ వృక్షం మీద పెట్టారు, ఒక జమ్మి చెట్టు మీద పెట్టారు. భారతాన్ని మనం చూసుంటాం. ఆ పెట్టేటప్పుడు వాటన్నిటిని కూడా వస్త్రాల్లో జాగ్రత్తగా కట్టి ఒక శవాకారంలో ఉండేట్టుగా చేసి ఎవరు ముట్టుకోకుండా ఉండాలి అని ఆ జమ్మి చెట్టు మీద పెట్టారు, ప్రిజర్వ్ చేసుకున్నారు వాళ్ళు. ఎందుకు ప్రిజర్వ్ చేసుకోవాల్సి వచ్చింది? 12 ఏళ్ల పాటు వాళ్ళు వనవాసం చేయడం చేత ఆయుధాలకి ఏం పని లేకపోయాయి. అంటే వాళ్ళకి అడవిలో తిరిగేటప్పుడు ఋషులతోటి, అక్కడ ఉండే మునులతోటి, అక్కడ ఉండే అడవి జనాలు ఉంటారు కదా, ఆదివాసీ జనాలు ఉంటారు కదా, వాళ్ళతోటి రకరకాలుగా విషయాలు తెలుసుకోవడం చెప్పుకోవడం ఇలాంటి వాటితోటే గడిచిపోయే తప్ప ఎవరితోటి యుద్ధాలు చేయాల్సినటువంటి నెసెసిటీ రాలేదు. అందుకోసం ఆయుధాలకేమో పని లేదు. పని లేకపోతే ఏమవుతాయి? అవన్నీ నిర్వీర్యమైపోతాయి. అందుకోసమని వాటిని మళ్ళీ ఒకసారి శక్తి పుంజుకునేటట్టు చేయాలి, రీజువెనేట్ చేయాలి వాటి అన్నిటినీ. అందుకోసమని సెమీ వృక్షం మీద పెట్టారు. అంటే సెమీకి ఉండేటటువంటి క్యాపబిలిటీ పవర్ ఏంటంటే దాంట్లో ఏ శక్తి అయితే ఇమిడి ఉందో ఆ శక్తిని తిరిగి పైకి తీసుకురాగలగడం అన్నమాట. దాన్ని మళ్ళీ ఒకసారి రీఎనర్జైజ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ సెమీకి ఉంది. ఆయుర్వేదం వాళ్ళు అందుకోసమని సెమీని అపరాజిత అని అంటారు. అపరాజిత అంటే ఇన్విన్సిబుల్ అని అర్థం. దాన్ని ఏది గెలవలేనంత శక్తి దాంట్లో ఉందిట. ఆయుర్వేదం వాళ్ళకి ఆ సెమి వృక్షంతో తయారు చేసినటువంటి మందులు చాలా అద్భుతంగా పనిచేసేవి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. మొక్కల్లో కూడా రెండు రకాలు ఉంటాయి, మేల్ అండ్ ఫీమేల్ ఉంటాయి కదా, అన్నిట్లోనూ ఉంటాయి కదా, జంతువుల్లో ఉంటాయి, కీటకాల్లో ఉంటాయి, పురుగుల్లో ఉంటాయి, పుట్రలో ఉంటాయి, చెట్లలో ఉంటాయి, లతల్లో ఉంటాయి, తీగ అన్నిట్లోనూ ఉన్నట్టుగా చెట్లలో కూడా ఉంటాయి. అందులో మేల్ ట్రీస్కి అన్నిటికీ కూడా అశ్వత్థము రాజు అని అంటారు, ఫీమేల్ ట్రీస్కి అన్నిటికీ కూడా సెమి రాణి అని అంటారు అన్నమాట. అంటే సెమి అనేటటువంటి దానికి అంత పవర్ ఉంది, అందుకోసమే దాని మీద పెట్టారు ఇవన్నీ. కథ మీరు అందరూ వినుంటారు కనుక పెద్ద కథ మనకు అవసరం లేదు. అజ్ఞాతవాసం చేసే రోజుల్లో ఉత్తర గోగ్రహణం జరిగింది అని మీరు విన్నారు కదా. కౌరవుల యొక్క ఆ సేన అంతా వచ్చి విరాట్ రాజు గారి మీద దాడి చేసింది. ఆ దాడి చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఉండేటటువంటి ఆవులన్నింటినీ కూడా తోలుకుపోవడం ప్రారంభించారు ఉత్తర దిశలోంచి వాళ్ళ దేశం మీద పడి. దాంతో అక్కడ రాజుగారు ఏమి ఇంకో పక్కకి వెళ్ళాల్సి వచ్చింది, ఎవరూ లేకపోయి ఉత్తర కుమారుడు అని వాళ్ళ అబ్బాయి, ఆ విరాట్ రాజు గారి అబ్బాయి, అసలు నేనైతే చేసేసేవాడిని కానీ ఒకసారి డ్రైవర్ లేకపోయా అన్నాడు ఆయన. అంటే పాపం బృహన్నల అని అర్జునుడు వాళ్ళ అమ్మాయికి నాట్యం చెప్పేటటువంటి టీచర్గా ఉన్నాడు ఆయన. సరే ఈయన ఉన్నాడు, ఈయన బాగానే డ్రైవ్ చేస్తాడా అంటే చిచ్చిచ్చి అన్నాడు మొట్టమొదట. పర్లేదయ్యా బాగానే చేస్తాడు ఈయన అని కొంచెం వాళ్ళ వాళ్ళు చెప్పేటప్పటికీ సరే బయలుదేరవా అన్నాడే. బయలుదేరి యుద్ధరంగంలోకి వచ్చాడు. యుద్ధరంగం వచ్చేదాకా బ్రహ్మాండమైనటువంటి మొత్తం టాపు లేపేసే కబుర్లని చెప్పాడు ఆయన. కానీ యుద్ధరంగంలోకి వచ్చి ఎదురుకుండా కౌరవసేనను చూసేటప్పటికీ పాపం దడ పుచ్చుకొచ్చింది ఆయనకి. బృహన్నల ఆపు ఆపు అని రథం దిగి పరిగెట్టడం ప్రారంభించాడు. ఏమంటే ఆయన వచ్చింది దేనికోసం, పరిగెట్టడానిక కాదు కదా, ఏమిటిలా పరిగెడుతున్నావు అంటే, కాదు అయ్య నేను మా ఇంట్లో ఆ రూమ్లో పైభాగంలో రూఫ్లో ఇలాగ చుట్టూను డిజైన్స్ బొమ్మలు వేస్తారు కదా, అలాగ మా ఇంట్లో ఇలా పెద్ద పెద్ద బొమ్మలు వేసారు, అందులో ఇలా కత్తి ఎత్తితే వాడలు ఎత్తే ఉన్నాడు అలాగంతే, ఒకటి ఇలా పొడుస్తుంటే వాడు అవతల వాడలా అలాగే ఉన్నాడు అంతే, వాడెవడు కదలటం లేదు. చిత్రే యుద్ధం విలోక్య చాపలాయేచి వంచిత, అయ్యి బాబు ఇక్కడికి వస్తే అలా కాదు, అవి ఏనుగులు అరుస్తున్నాయి, గుర్రాలు అరుస్తున్నాయి, మనుషులు అరుస్తున్నారు, చప్పుళ్ళు వస్తున్నాయి, అయ్యి బాబు నాకు భయం వేస్తామని దిగి పరిగెట్టాడు. అతన్ని మళ్ళీ ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది పాపం బృహన్నలకి. ఆ సెమి చెట్టు దగ్గర తీసుకెళ్ళి పైనుండి ఆయుధాలు చూపించి దింపవాయా దాంట్లో ఉంది ఒకటి అని తన గాండీవాన్ని తీసుకుని, సరే గాండీవాన్ని తీసుకున్నాడంటే అది ఇంకొకడెవడో పట్టుకోగలిగినటువంటి ఆయుధం కాదు అది, అర్జునుడు తప్ప. అప్పుడు తన రహస్యాన్ని బయట పెట్టాల్సి వచ్చింది, నేను అర్జునుడినే, మిగతా పాండవుల రహస్యం కూడా బయటపడిపోయింది. ఫార్చునేట్లీ అప్పటికి వాళ్ళకి ఏడాది కూడా పూర్తి అయిపోయింది అన్నమాట. సరే తర్వాత కథ మనకి తెలుసును. సెమి అనేది మన లోపల దాగి ఉండే ఎనర్జీస్ని ఒకసారి మళ్ళీ రీజ్యువెనేట్ చేయగలిగేటటువంటి శక్తి కలిగినది అని నిరూపించింది ఆ సందర్భంలో అని వెంకటేశ్వర స్వామి సెమిని పూజిస్తూ పలికిన పలుకు. ఇంకొక పని చేసింది అది సెమి, ఏంటది, ధారిణి అర్జున బాణానాం రామస్య ప్రియవాదిని, రాముడికి ఇష్టమైన పలుకులు పలికేటట్టు చేసింది. ఏమిటి రాముడికి ఇష్టమైన పలుకు, సీతమ్మ మాట. రాముడు అరణ్యవాసం చేసే రోజుల్లో సీతమ్మని అపహరించి వెళ్ళిపోయిన తర్వాత సుగ్రీవుడిని సహాయం తీసుకుని సీతమ్మని వెతకాలి అని అనుకున్నాడు కదా. ఆ సందర్భంగా ఓ 4 నెలల పాటు వాడు మాల్యవాన్ అనే పర్వతం మీద గడపాల్సి వచ్చింది, అయిపోయింది. సుగ్రీవుడి తర్వాత అన్ని దిక్కులకి వానర వీరుల్ని పంపించి సీతమ్మ కోసం వెతికిస్తా అని ఆయన ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క వైపు ఒక్కొక్క వైపు ఒక్కొక్కళ్ళని పంపిస్తున్నాడు. ఆ పంపించే ముందు రామచంద్రుడు కూడా సెమీవృక్షానికి పూజ చేయించాడు. ఆయన ఆ సెమీవృక్షానికి పూజ చేసి చేసిన ప్రార్థనకి ఫలితంగానే ఆంజనేయ స్వామి దక్షిణ దిక్కుకు వెళ్ళి లంకానగరంలో సీతమ్మని చూసి చేయాల్సిన పనులన్నీ చేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి చూచానయ్యా సీతమ్మని అని చెప్పాడు. ఆ మాట వినగానే రాముడికి మళ్ళీ పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందం కలిగింది. ఆయనకి ప్రియవాదిని అని పేరు పెట్టారు. అందుకోసమనే ఆ సెమీ చెట్టుది అన్నమాట. ఆంజనేయుడి ద్వారా ఆ రకమైనటువంటి పని చేయించింది. రాముడు అంటాడనమాట ఆంజనేయ స్వామి తోటి, ఏమయ్యా హనుమా, మధురా మధురాలాప కిమాహ మమ భామిని, మధురమైన మాటలాడే నా సీతమ్మ ఏం చెప్పిందయా, రంటకం గారేంటయ్యా నీకు. ఏతేన ఖలు జీవిష్యే భేషజేన ఆతురో యథా, నేను ఈవేళ పెద్ద రోగగ్రస్తుండై ఉన్నానయ్యా, సీతమ్మని ఎడబాసినందువల్ల కలిగినటువంటి ఆ ఎడబాటు వ్యసనం అంటారు దాన్ని, విరహ వ్యసనం అంటారు, ద పాంగ్స్ ఆఫ్ సెపరేషన్, అది నన్ను కాల్చి పారవేస్తుందా, నాకు ఒక మందు కావాలి. ఏ మందు? సీతమ్మ పలికిన పలుకులే నాకు మందు. అది ఇవ్వగలిగిన డాక్టర్వి నువ్వే. ఎవరు? ఆంజనేయ స్వామి. యు ఆర్ ది డాక్టర్. భేషజము నువ్వు, భిషక్కు కూడా నువ్వే. సీతమ్మ మాటల్ని నువ్వు విని యథాతథంగా నాకు పలికి ఒక్కసారి వినిపించవయా, దానివల్ల నేను జీవిస్తా. రాముడికి ఆవేళ సీతమ్మ పలికిన పలుకులు ఆంజనేయ స్వామి వినిపించడం వల్లనే ఆయనలో కొత్త ప్రాణం వచ్చింది. రాముడి పలుకుల్ని సీతమ్మ దగ్గర పలికి ఆవిడ తన ప్రాణాన్ని తీసేసుకునేటటువంటి సందర్భంలో తిరిగి మళ్ళీ ఆవిడ ప్రాణాన్ని పునః తన దేహంలో స్థాపించుకోగలిగేటట్లుగా ఆంజనేయ స్వామి చేశాడు. అక్కడికి వెళ్ళి సీతమ్మకి ప్రాణం పోశాడు. ఇటు వెనక్కి తిరిగి వచ్చి రామచంద్రుడికి ప్రాణం పోశాడు. వారిద్దరికీ ప్రాణం నిలిచింది కనుక మానవ జాతికి ప్రాణం నిలిచింది. లేకపోతే మనవరం ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే రాముడికి జీవం ఏర్పడితే మనిషికి జీవం ఏర్పడ్డట్టు. ఇదివరకు ఎప్పుడో 1941 లాంగ్ లాంగ్ డేగో, రైట్? ఇంకా చాలామంది మనవరం పుట్టి ఉండవు ఆ టైంలో. ఆవేళ ఒక ఆయన రామాయణాన్ని చింపి కాల్చి ఊరేగించి చెప్పులతో కొట్టాడు. లాంగ్ బ్యాక్ ఇన్ 1941. దానికి మన పెద్ద జీఎస్ స్వామివారు అనుకుంటాం కదా, మన గురువు గారు అయినటువంటి స్వామివారు, అరే రే పాపం ఈ పెద్ద మనిషి తప్పు పని చేశాడు, ఇతనికి రాముడు అంటే తెలియలేదు, రాముడు అంటే ఏదో అనుకుంటున్నాడు, రాముడు అంటే ఇతను మీరేమనుకుంటున్నారు, రాముడు అంటే మీరేమనుకుంటున్నారు, అబ్బాబ్బా, మర్యాద పురుషోత్తముడు, యు ఆర్ రైట్. రాముడు శ్రీ మహావిష్ణువే, ఎప్పుడు? పుట్టక ముందు, అవతారం చాలించిన తరువాత. కానీ ఆయన ఒకనాడు ఈ భూమి మీద పుట్టిన తరువాత అవతరించి భూమి మీద సంచరించినంత వరకు కూడా ఆయన ఉత్తమ మానవుడు, ఏ రైట్ మ్యాన్, ఏ రైచియస్ ప్రాక్టీస్, ఒక మంచి మనిషి సదాచరణ, ఇవి రాముడు అంటే. ఆయన అంతకు ముందెవరు తర్వాత ఎవరు అనేది ఒక పక్కన పెడదాం. ఎందుకు మనకి రాముడు అట్లా ఉండాలంటే, ఎందుకంటే మనం ఏం చెప్తాం ఆయనే చెప్పుకున్నాడే. దేవతలంతా వచ్చి రాముడి దగ్గరికి రావణాసురుని చంపిన తర్వాత, రామా నువ్వెవరనుకుంటున్నావా, నువ్వు సాక్షాత్తు విష్ణువయా, నువ్వు సాక్షాత్తు నారాయణుడువయా అన్నారే. అంటే రాముడు పాపం విత్ ఆల్ హంబుల్నెస్, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు, నేను మాత్రం దశరథ కుమారుడైనటువంటి రాముణ్ణి అనే నేను అనుకుంటున్నాను. ఇది రాముడు అంటే. మనలాంటి వాళ్ళం చాలామంది ఎవడైనా వచ్చి సార్ మీరు చాలా గొప్ప సార్ అన్నారనుకోండి, ఇలా చెస్ట్ పెరిగిపోయి చొక్కాలు చింపేసుకుంటాం. ఏమీ లేదు మనకి తెలుసును, మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అని మన అందరికీ తెలుసు. కానీ ఏదో ఒక మనలో ఉండేటటువంటి ఒక యోగ్యతని చూసి అవతల వాడు వచ్చి మనకి వెనకాతలు కాస్త భార్య వాయించాడు అనుకోండి, అయిపోయాయి అంటే మన ఆకాశంలోకి ఎగిరిపోవడం ప్రారంభిస్తాం ఏ యోగ్యత లేకుండా. కానీ అన్ని యోగ్యతలు ఉండి కూడా రాముడు దేవతలంతా వచ్చే నువ్వు సాక్షాత్తు నారాయణుడవయా, భవాన్ నారాయణో దేవః సీతా లక్ష్మీ, ఎవరనుకుంటున్నావు సీతమ్మంటే అంటూ వాళ్ళంతా మాట్లాడితే నేను మనిషిని అనుకుంటున్నానండి అన్నాడే. అంటే ఎంత యోగ్యత ఉండాలండి మానవుడు అంటే. మనందరం మనుషులమేనా? ఎంతమంది మన మనుషులు అనుకుంటున్నారు చెప్పండి. నేను కూడా మనిషిని అని ఎంతమంది అనుకుంటున్నాను? మనందరికీ డౌటే. యునో వై? మనిషి అంటే ఏంటి అసలు? ఏదో పెద్ద ప్రెసిడెంట్ అండి, మనిషి అంటే మ్యాన్. మనిషిని నిర్వచించడం చాలా కష్టం. మానవుడంటే ఇది అని చెప్పడం ఇట్స్ నాట్ ఎ జోక్. ఫార్చునేట్లీ మనందరూ మనుషులు అంటున్నారు, కానీ మనం కూడా మనుషులు అనుకుంటున్నాం. దట్స్ ఆల్ ఇట్ ఈస్. వాట్ ఈస్ ఎ మ్యాన్ ఇన్ రియాలిటీ? ఏమిటండి మనిషి అంటే? ఏం చూసి మనం ఒక వస్తువుని మనిషి అంటాం? ఆక్సిజన్ అని మీరు ఒక ఎలిమెంట్ను గుర్తించాలనుకోండి, దేని బట్టి గుర్తిస్తారు చెప్పండి? చదువుకున్నాడు కదా ఏమండి. అందులో ఉండే మాలిక్యూల్స్ని బట్టండి, అందులో ఉండేటువంటి మాలిక్యూల్స్ O2 ఆక్సిజన్ అంటాను, రైట్ ఆర్ రాంగ్? ఏదైనా ఒక్కొక్క దాన్ని గుర్తించాలంటే అందులో ఉండే కొన్ని ఎసెన్షియాలిటీస్ని మనం బట్టి దీనికి ఫలానా అని పేరు పెడతాం మనం. మనిషికి దేన్ని బట్టి పేరు పెట్టాలి మానవుడని? ఇది మీ అందరికీ ప్రశ్న. విజయదశమి కానుక మీకు అందరికీ. ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఆలోచించండి. మనిషి అంటే ఏమిటో చెప్పడం కోసమనే భగవంతుడు అంతటి వాడు కూడా తన భగవత్వాన్ని పక్కన పెట్టి మానవత్వాన్ని తన మీద వేసుకుని ఈ మట్టి మీద నడిచాడే, మనిషి ప్రవర్తించాడు. తన జీవితంలో ఎక్కడ మానవత్వానికి కాంప్రమైజ్ కాలేదండి, ఆయన మానవుడండి. దేన్ని బట్టి అలా అయ్యాడో మీరు ఒకసారి చదవండి రామాయణాన్ని, మీకు తెలుస్తుంది. అదేమిటని ఇప్పుడు మేము చెప్పాం మీకు. బట్ ఇఫ్ యు నీడ్ టు నో అబౌట్ వాట్ మ్యాన్ ఈజ్, రీడ్ రామ. అంచేత రాముడిని ఏమైనా నువ్వు అన్నావంటే ఎవరినో అంటలే, నిన్ను నువ్వు అనుకుంటున్నావు అని అర్థం. రాముడి మీద మట్టి వేసే ప్రయత్నం చేసావంటే నీ నెత్తి మీద నువ్వు మట్టి పోసుకుంటున్నావు అని అర్థం. రాముడి మీద ఎవడైనా ఉమ్మి వేసే ప్రయత్నం చేశాడంటే వాడి నెత్తి మీద వాడు దాన్ని వేసుకుంటున్నాడు అని అర్థం. అయ్యో పాపం పిచ్చివాడే, తెలియక రాముడు చెప్పేటటువంటి ఆ చరిత్ర ఏదో దేవుడి కథ అనుకుని పాపం చింపేశాడే, తప్పు చేశాడు ఈయన అని దానికి ప్రాయశ్చిత్తంగా మన పెద్ద స్వామివారు 9 సంవత్సరాల పాటు రామాయణాన్నే పారాయణ చేస్తూ మన దేశమంతా తిరిగి 108 శ్రీరామ క్రతువులు జరిపి 108 స్తంభాలు కట్టారు. మన సీతారాంబాబు టెంపుల్లో కూడా ఒకటి ఉంది అట్లాంటిది. జైల్స్లో కట్టారు. సరే ఇదంతా ఒక చరిత్ర అనుకోండి. అదంతా అయిపోయిన తర్వాత ఆ చింపి అవమానించిన పెద్ద మనిషిని కలవడానికి వెళ్ళారండి. ఆయన పేరేమిటో తెలుసిన? ఈవి రామస్వామి నాయక్కర్. ఎంతమంది ఉన్నారు ఈ పేరుని? రామస్వామి నాయక్కర్నే తమిళనాడులో ఉండేటువంటి డీకే పార్టీకి, ఇప్పుడు డిఎంకే డీకే ఏఐడిఎంకే అంటుంటారు కదా, వీటికంటే ఆరిజిన్, పార్టీ అనమాట. అంటే హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ దట్. ఆయన్ని కలవడానికి వెళ్ళారండి. ఆయన కలవడానికి వెళ్ళి ఆయనతో మామూలుగా మాట్లాడుతుంటే ఆయన ఎవరండి మీరు అని అడిగాను. అంటే నీ బంధువునయా, మన ఇద్దరికి ఒక బంధుత్వం ఉందా, చూసిపోదామని వచ్చామన్నారు. అంటే హీ వాజ్ షాక్డ్. మీరేమో సన్యాసులు, నేనేమో పాలిటీషియన్ని, మీకు నాకు బంధం ఏమిటండి అని. ఇది సో సింపుల్. నేను అందరికీ చెప్పి శ్రీరామ 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 రాయండి అని మేము అంటుంటాం. మేము చెప్పక్కర్ లేకుండా నువ్వు రాస్తున్నావయా, అది మా అందరికీ సంబంధం అన్నారు. నేను ఎప్పుడు రామనామం రాయనండి. నువ్వు సంతకం పెడతావా? అబ్బో రోజు బోల్డెన్ సార్లు పెడతాను. ఏమని పెడతావా? రామస్వామి అని పెడతాడు. సీరియస్? మేమేమో రామ రామ రాయమంటేనే జనాలు కష్టం అవుతుంది రెండు అక్షరాలు రాయడానికి. నువ్వు ఉత్తరామ రాయటల్లా, రామ స్వామి. స్వామి అంటే అర్థం ఏంటండి? యజమాని అని అర్థం. నువ్వు స్వామి అయితే నేనేమవుతాను? సొత్తు. నువ్వేం చేస్తానో నీకు తెలియకుండానే రామా నువ్వు నాకు స్వామివి, నేను నీకు సొత్తు, నేను రోజు సంతకం 100 సార్లు పెడుతున్నాను. ఈ ఫెల్ట్ ఇట్ ఈస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. సరే రండి కూర్చోండి అని మాట్లాడాడు. ఆ మాట్లాడే సందర్భంలో నువ్వు ఎందుకు నీకు దేవుడి మీద ఇష్టం లేదయా అని అడిగేస్తండి. అంటే లేదండి, నా మా ఇంట్లో చాలా భక్తి ఉండేది ఇదివరకు. మా ఇంట్లో కాఫీ కాచినా గణపతికి నివేదన చేసి అంత తాగేవాళ్ళండి. మా ఇంటి కూడా మాకు కూడా అలాగే ఇచ్చేవారు కాఫీ కాచిన. మీ ఇంట్లో కూడా కాఫీలు కాస్తుంటారు అనుకుంటాం కదా. ఎప్పుడైనా దేవుడికి నైవేద్యం పెట్టి తీసుకున్నారా కాఫీ? చీచి ఏంటండి కాఫీ? కాఫీ చీచి దేవుడికి పెట్టకూడదని తెలుసు, మనం తాగచ్చని తెలుసు. కానీ ఆయన ఇంట్లో ఎంత గొప్ప అంటే కాఫీ కాచిన గణపతి, వాళ్ళ ఇంట్లో గణపతి పెళ్ళయ్యారంటారు, ఆ గణపతికి నివేదన చేసి తాగేవారండి. మరి ఇలా ఎందుకయ్యా? నా చిన్నప్పుడండి ఓ రోజున గణపతిని చూడడానికి వెళ్ళాను నేను. వెళితే ఆ గణపతి మీద ఒక కాక్రోచ్ పాకుతుందండి. కాక్రోచ్ తెలుసునా? బొజ్జింకలు. ఒక బొజ్జింక పాకుతుందండి. నేను చాలాసేపు అబ్జర్వ్ చేసేదాన్ని, దాన్ని తొలగించుకుంటాడేమో అని. మీ మీద పాకితే ఏం చేస్తారండి మీరు? కానీ ఆయన తన మీద తీసుకోవట్లేదండి. అప్పుడు నాకేమనిపించిందంటే కనిపించే బొజ్జింకనే తీసుకోలేని వాడు కనిపించని మా మీద పాపాలని ఏం తీస్తాడు ఈయన? ఇజ్ ఇట్ లాజికల్ ఆర్ నాట్? ఇట్స్ ప్రెటీ మచ్ లాజికల్. అప్పటి నుంచి నేను ఇంకా అయిపోయానండి, ఇలా వచ్చానులే అన్నాడు. అంటే మన గురువు గారు ఏమో నవ్వారు. ఎందుకండి నవ్వుతున్నారు? ఆయా నీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు ఏమిటండి బాబు, నాకు ముని మనవలు. అప్పటికి ఆయన ఏజ్ 90 ఇయర్స్. ఇట్ వాజ్ బ్యాక్ ఇన్ 1971. నాకు ముని మనవలు ఉన్నారండి. అంటే నువ్వు పిల్లల్ని ఎప్పుడైనా ప్రేమించావాయా? బాగా ప్రేమించేవాడిని. మరి మనవల్ని ప్రేమించావా? అబ్బో బాగాను. మీ ముని మనవల్ని కూడా ప్రేమిస్తాం. అదేమిటండి, ఎవరైనా ప్రేమిస్తారు. ఓకే, ఇప్పుడు 3 జనరేషన్స్, పిల్లలు, మనవలు, ముని మనవలు. ఈ ముగ్గురులో మీరంటే మీరు కాదని ఇంకా మీకు అంతవరకు రాలేదు కదా. ఆ ఉన్నవాళ్ళు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారో చెప్పండి. పిల్లలనే, మనవాళ్ళనే, ముని మనవాళ్ళనే. ఎందుకని? పుట్టిన తర్వాత పిల్లల్ని ప్రేమిస్తారు ఎవరైనా. ఆ పిల్లలకి పిల్లలు పుట్టేదాకా వీళ్ళు బతుకుంటే ఆ మనవల్ని ప్రేమిస్తారు తప్ప పిల్లల్ని అప్పుడు పక్కన పెడతారు. మనవలకి మళ్ళీ ముని మనవలు పుట్టేదాకా వీళ్ళు బతుకుంటే ఆ మనవడు వచ్చినా మనవాడిని పక్కన పెట్టి ముని మనవాడినే ఎక్కువ ప్రేమిస్తారు, ఎత్తుకుంటారు, తిప్పుతారు. అంటే ఎంతెంత జనరేషన్ కిందకి సాగుతుంటే అంతంత ప్రేమ వాళ్ళ మీద ఎక్కువ అవుతుంది. ఇది చాలామంది తెలుసని అనుకుంటా. ఏమండి నాయనా, నువ్వు మనిషి అనుకుంటున్నావు, నువ్వు మనిషినే ప్రేమిస్తావు, కానీ ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాణి దేవుడి సంతానం. ఏమండి ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాణి భగవంతుడి సంతానమేనా కాదా? లేకపోతే మీరేమైనా పుట్టించారా? లేదు కదా. ఏ వస్తువుని ఇతరులు ఎవడూ పుట్టించలేదు ఎక్సెప్ట్ గాడ్. మరి నువ్వు చూసే నాటి కాక్రోచ్, ఆయన మొదటి సంతానమైన కాక్రోచ్ యొక్క పిల్లలకి 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 పుట్టినటువంటి పిల్ల. అవునా కదా? మరి ఆ మునిమానవుడు వచ్చి తన ఒంటి మీద పాకుతుంటే ఛీ అని తీసేస్తాడు ఎవడైనా? అందుకే నువ్వు చూసిన నాటి పిళ్ళయార్ గణపతి తన ఒంటి మీద ఉండేటటువంటి ఆ బొజ్జింగిని తీసేయలేదా? అతనికి ఇది లాజికల్గా అనిపించిందండి. అతనిలో ఒక రకమైనటువంటి రియలైజేషన్ ఏర్పడింది. నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదండి అన్నట్టండి. ఆఫ్కోర్స్ మేబీ ప్రతి వస్తువుకి చూసేటటువంటి యాంగిల్స్ రకరకాలుగా ఉంటాయి. ఫ్రమ్ విచ్ యాంగిల్ యు ఆర్ పర్సీవింగ్ ఇస్ ఆల్ దట్ మ్యాటర్స్. నువ్వు ఒక రకంగా చూసావు, అది కూడా లాజికల్లే, కానీ ఇలా కూడా చూడొచ్చునాయా, ఇలా కూడా ఆలోచించవచ్చునాయా? అప్పుడు నీకు తెలుసుండేది, ఓహో దేవుడు ఎంత దయాళువో కదా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో కదా, దేవుడికి కేవలం మనుషులే కాదు బొజ్జింకలు కూడా ఆయన సంతానమే అని అనిపించదండి. అప్పుడు దేవుడి మీద ప్రేమ పెరగదు మనకి. ఇది 1971లో జరిగిన ఇన్సిడెంట్ అండి. దిస్ ఈజ్ అన్ ఇన్సిడెంట్, దిస్ ఇస్ నాట్ ఎ స్టోరీ. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. అప్పుడు చెప్పారండి స్వామి, నాయన రాముడు అంటే దేవుడు కాదయా, రాముడు ఈజ్ ఎ రియల్ మ్యాన్. నువ్వు రాముడిని ఏమైనా అన్నావంటే రాముడిని నువ్వు అంటలే, నిన్ను నువ్వు అనుకుంటున్నావు అని అర్థం. ఆ రాముడిని చెప్పే రామాయణాన్ని ఏదైనా నువ్వు చేసావంటే దట్ ఈస్ యువర్ హిస్టరీ. యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద పేజెస్ ఆఫ్ రామాయణ. దాన్ని ఏమైనా నువ్వు చేసావంటే నీ చరిత్ర నువ్వు తుడుచుకుంటున్నావు అని అర్థం. యు ఆర్ నాట్ ఇన్సల్టింగ్ సంబడీస్ స్టోరీ, బట్ యు ఆర్ ఇన్సల్టింగ్ యువర్ ఓన్ హిస్టరీ. అంటే మీరు చెప్పింది నాకు చాలా నచ్చింది, బాగుంది, కానివ్వండి నాకు ఇప్పుడు 90 ఏళ్ళు కదండి, ఇప్పుడు నేను ఇప్పుడు డివోటీగా మారితే బాగుండదండి. స్వామివారు చెప్పారు వెంటనే, నాయనా ఐ డిడ్ నాట్ కమ్ టు కన్వర్ట్ యూ. నేను మార్చడానికి నేను రాలేదయా, ఒకనాడు నువ్వు తప్పు చేసావు. ఆ దేవుడికి నువ్వు ఒక సంతానం, నేను ఒక సంతానం, రైట్? నువ్వు తప్పు చేసావు కానీ నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవు. నేను కూడా ఇంకొక సంతానం కనుక నువ్వు చేసిన తప్పుకి నేనైనా ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ఐ డిడ్ ఇట్ ఫర్ 9 ఇయర్స్ చాంటింగ్ రామాయణ ఆల్ అరౌండ్ ద కంట్రీ, మేకింగ్ పీపుల్ రైట్ శ్రీరామ నామ. సో ప్రాయశ్చిత్తం జరిగిందే, నీకు చెప్పిపోదామని వచ్చానయా, టేక్ ఇట్ టు ద హార్ట్ అని చెప్పి స్వామివారు అక్కడి నుంచి బయటకు వచ్చారట. బ్యాక్ 71లో ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నామంటే, రాముడు అనేది మన కథ, మన చరిత. మనం ఎలా ఉండాలి అనేది తెలియాలంటే రాముడిని చదవాలండి. చాలామందికి మనిషి మనిషిగా ఉండడం ఇష్టం ఉండదండి, దేవుళ్ళు అయిపోవాలని కోరుకుంటారు. చాలామంది ఎదుగు చేసింది ఏమన్నా మంచి పని చేస్తున్నావు, భయం భక్తి పూజ పునస్కారం పారాయణ ఏరాయణ ఎందుకు అయి చేస్తున్నావంటే దైవత్వం పొందాలి, స్వర్గానికి వెళ్ళిపోవాలండి. అందరికీ స్వర్గానికి వెళ్ళిపోవాలని కోరిక, అందరూ దేవుళ్ళు అయిపోవాలని కోరిక. మనుషులుగా ఉండాలని ఎవరికి కోరిక ఉండదండి. సో అన్ఫార్చునేట్. బట్ రిమెంబర్, నువ్వు దేవలోకానికి వెళ్ళిపోయి దేవుడు అయిపోయినా రోజు భయపడుతూ బతకడమేనండి. మీరు కథలు విన్నారు కదా, చరిత్ర విన్నారు కదా, స్వర్గలోకాలు ఇంద్రుడికి ఒక్కరోజు సుఖం లేదండి. డబ్బులు లేని వాడిని 5-స్టార్ హోటల్లో పెడితే వాడు క్షణక్షణం భయపడుతూ ఎట్లా బతకాలో. స్వర్గలోకంలోకి వెళ్ళిన ప్రతివాడి బతుకు అంతేనండి. అది ఎప్పుడు ఏ సీటు పోతుందో, ఈ సీటు పోతుందో, సీటు పోతుందో అని పాపం ఏడిపోయి. ఇంద్రుడు ఇక్కడ సుఖం లేదు. కానీ ఒక మనిషి నిజంగా మనిషిగా కనుక మసలగలిగితే, బ్రతకగలిగితే దేవతలు కూడా ఆ మనిషి వెంట సహాయం కోసం పడికాపులు పడి ఉంటారు. అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్? దేవతల వెంట మనుషులు పడరు, కానీ ఒక మనిషి మనిషిగా ఉండగలిగితే మాత్రం తప్పనిసరిగా ఆ మనిషి వెంట దేవతలు కూడా అతని యొక్క కృప కోసం పాపులాడతారు. దట్స్ వాట్ ఆల్ ద దేవతాస్ డిడ్ ఇన్ ది స్టోరీ ఆఫ్ రామ. రాముడు వెంట పడ్డారని అంటారు, మాకు సహాయం చేయవయ్యా రావణాసురుని తొలగించడంలో అని. బీ లైక్ ఎ మ్యాన్, డోంట్ ట్రై టు బీ గాడ్, డోంట్ ట్రై టు బికమ్ దేవత, ట్రై టు లివ్ లైక్ ఎ మ్యాన్. లివింగ్ లైక్ ఎ మ్యాన్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఇది మనకి కావాలి, అందుకే రాముడు కావాలి మనకి. అందుకే రాముడిని మనం ఒక మనిషి మనిషిగా కనుక ఉన్నట్టయితే ఆయన దేవుడి కంటే ఎక్కువగా మనం పూజిస్తాం, దేవుడి కంటే అధికంగా మనం ఆరాధిస్తామండి. దట్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ విత్ రామ. ఎందుకు రాముడిని మనం పూజ చేస్తున్నాం? రాముడు ఇప్పుడు నా గుళ్ళు కట్టండి, గోపురాలు కట్టండి అని అడిగాడు ఆయన? లేదు. కానీ ఆయన వదలలేక మనం ఆరాధన చేస్తున్నాం, బికాస్ వీ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హిమ్. రాముడిని దేవుడు చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పమంటారండి? ఆయనకేమండి, ఆయన దేవుడు అండి, ఏమైనా చేయగలడండి, మేము మనుషులు అండి, మేము అవన్నీ చేయమంటే ఎక్కడ చేస్తామని చెప్పండి. ఏమంటుంది దీన్ని? ఎస్కేపిజం, ఎస్కేపిజం. అవన్నీ గొప్పవాళ్ళు వాళ్ళు చేసుకోగలుగుతారులేండి, మా లాంటి వాళ్ళు ఏం చేస్తామని చెప్పండి అంటే ఏమర్థం? నేను చేయడానికి సిద్ధపడటం లేదు అని అర్థం. ఫర్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ ఎస్కేపిస్ రామ ఈజ్ గాడ్, బట్ ఫర్ ఎ ప్రాక్టికల్ పర్సన్ రామ ఈజ్ ఎ రియల్ మ్యాన్ హూ నోస్ హిజ్ ఓన్ లిమిట్స్. సంస్కృతంలో లిమిట్ని మర్యాద అంటారు, మర్యాద. తన మర్యాదని గుర్తించిన వ్యక్తి కనుక రాముడికి పేరు మర్యాద, పురుషోత్తముడు అని పేరండి ఆయనకి. హద్దులు తెలిసిన వ్యక్తి అని అర్థం అన్నమాట. అందుకే ఎప్పుడు ఎవరితోటి ఎంత ఎలా మాట్లాడాలి, ప్రవర్తించాలి, రీడ్ రామ, యూ కెన్ అండర్స్టాండ్ దట్. అయితే అలా ఒక వ్యక్తి తయారు కావాలంటే ఎవరు తయారు చేయాలి అలా వ్యక్తిని చెప్పండి? గురువు తయారు చేయాలి, ఒక గురువు తయారు చేయాలి. ఏ రైట్ టీచర్ ఈజ్ లైక్ ఏ స్కల్ప్టర్. ఒక శిలని చెక్కేటటువంటి ఒక శిల్పి ఉంటాడు కదా, గురువు శిల్పి లాంటి వాడు. ఏం చేస్తాడు శిల్పి? పనికిరాని రాయిని పట్టుకొస్తాడు. ఏం పట్టుకొస్తాడు? పనికిరాని ఒక నార్మల్ స్టోన్. కానీ ఏం చేస్తాడు ఆ స్టోన్ని? అందులో ఉండే వేస్ట్ అంతా తీసేస్తాడు. హీస్ నాట్ పుట్టింగ్ ఇంజెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ టు ద స్టోన్. ఏమైనా పట్టుకొచ్చి స్టోన్లో ఎక్కిస్తాడు అతను? నథింగ్. అందులో ఉండే ఏదేది వేస్టో ఆ వేస్ట్ని తీసేస్తుంటాడు అంతే. ఆటోమేటిక్గా అందులో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక శిల్పం, ఒక కళాత్మకమైనటువంటి ఒక చిత్రం లోకంలో ప్రకాశిస్తుంది. ఆ అంటాం ఒకసారి చూడగానే, ఒక శిల్పాన్ని చూడగానే మీకు ఏమనిపిస్తుంది? ఆహా, ఏ శిల్పి చెక్కాడో కదా అనిపిస్తుందని అనిపించదా? చూసేటోడికి అనిపిస్తుంది, చూసేవాళ్ళకి అనిపిస్తుంది. ఒక శిల్పి మన నేల మీద వేసి తొక్కేటటువంటి ఒక రాతిని అందులో ఉండే వ్యర్థాన్ని తీసి లోకమంతా ఆరాధించే దైవంగా మలచినట్టే ఒక గురువు ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి ఎట్లాంటి వాడు, దట్స్ ఇమ్మెటీరియల్. అది పనికొచ్చేవాడా పనికి రానివాడా అనేది ప్రశ్న లేదు. ప్రపంచంలో పనికి రాందంటూ ఏది ఉండదండి, ప్రతిదీ పనికొచ్చే వస్తువే. కానీ వస్తువుని పనికొచ్చేటట్టు తయారు చేయాలి, ఇది గురువు చేసే పని. ఆ వ్యక్తిలో ఉండేటువంటి వ్యర్థమైన భాగాలను తీసేస్తాడు ఆయన. ఆయన తీయడు, కానీ తన యొక్క ఉపదేశం చేత ఆ వ్యర్థాన్ని ఆ వ్యక్తి తొలగించుకునేట్టు చేస్తాడు. తనలోనే ఒక అద్భుతమైనటువంటి శక్తిని పైకి తెచ్చుకునేటట్టు చేస్తాడు. ఇది ఆంజనేయ స్వామి చేసిన పని. మనం ఆయన ఆరాధిస్తున్నాం. ఆంజనేయ స్వామి ఎవడు? మంచి గురువు. ఆంజనేయ స్వామి ఎవరు? ఒక అద్భుతమైనటువంటి గురువు. ఎవరికి గురువు? మనిషి కావాలి అని అనుకున్నవాడికి, తన శక్తిని పైకి తెచ్చుకోవాలని అనుకున్నవాడికి. సీతమ్మ అటుపక్కన సముద్రానికి ప్రాణం మీద ఆశ లేకుండా, ఛీ ఇంకా నా బతుకు వేస్ట్ అని అనుకుంది. తన జడతోటి మెడ బిగించేసుకోవాలని అనుకుంది. ప్రాణం పోసింది ఎవరు? ఆంజనేయ స్వామి. ఎట్లా? సినిమాలో చూపించినట్టుగా టక్మని ఎదురకుండా ముందర ఒక్కసారి జంప్ చేసి, హే సీతే డోంట్ డూ దాట్ డోంట్ డూ దాట్ నో, ఆయన అట్లా చేయలా. అక్కడి నుంచి పైన చెట్టు మించి చూసి, ఇప్పుడు సీతమ్మకి ఒంటి మీద స్పృహ లేదు, ఆవిడికి దేహం మీద ఆశ లేదు, దేహం మీద కాదు ఇంద్రియాల మీద పట్టు కూడా లేదు, మనస్సు మీద కంట్రోల్ లేదు. అలాంటప్పుడు మనం ఏం చెప్తే ఆవిడ మనసుకు ఎక్కుతుంది ఇప్పుడు? అంచేత మనం ఏం చేయాలంటే, సీతమ్మకి తెలియకుండానే ఆవిడ చెవి ఆటోమేటిక్గా చైతన్యం పొందేటట్టు చేయాలి. ఈ చెవికి ఒక చైతన్యం కలిగితే ఇంద్రియానికి చైతన్యం కలుగుతుంది, ఇంద్రియానికి కలిగితే మనస్సుకు కలుగుతుంది, మనస్సుకు కలిగితే ఆత్మ మళ్ళీ ఒక్కసారి ఉజ్జీవనం పొందుతుంది. అలాగా పై పైన ఉండేటటువంటి ఈ సూపర్ఫిషియల్ బాడీకే చైతన్యం కలిగించేది ఏది అని ఆయన బాగా ఆలోచించి ఆలోచించి రామ కథ పాడేడండి. రాజా దశరథో నామారథ కుంజరవాజిమాన్. అనగనగా దశరథుడు చాలా గొప్ప బలవంతుడు. ఆయనకి కౌసల్య అనేటటువంటి ఒక రాణికి పుట్టినవాడు రాముడు, ఆయన భార్య సీతమ్మ. వాళ్ళిద్దరూ కలిసి సవతి తల్లి యొక్క ప్రేరణతోటి అడవికి వెళ్ళారు. అడవిలో తిరుగుతుండగా సీతమ్మని ఎవరో అపహరించారు. అపహరించిన ఆ సీతమ్మని వెతుకుతూ రాముడు అడవిలో సుగ్రీవుడితోటి సఖ్యం చేసుకున్నాడు. సుగ్రీవుడికి సహాయం చేశాడు. సుగ్రీవుడు అతనికి మళ్ళీ సహాయం చేసేటటువంటి ఉద్యమంలో ప్రపంచం అంతా కూడా వెతకమని వానరులను పంపిస్తే, అలా పంపించిన వాళ్ళలో నేను కూడా ఒకణ్ణి వెతుకుతూ ఇక్కడికి వచ్చా రావణాసుర భవనానికి. ఇప్పుడు చెట్టు కింద చూస్తే బహుశా సీతమ్మలాగే కనిపిస్తోంది, ఈమె ఆమె కాబోలు. ఆగిపోయింది. సీతమ్మకి అప్పటిదాకా లంకలో ఎవరు? దశరథుడికి అది చెప్పలేదు. ఎంతసేపు చంపు పొడుచు కిట్టు తిను గోయి పై ఈ మాటే తప్ప ఇంకొక మాటే అసలు లంకలో ఎవరికి లేదు. అలాంటిది రామ కథ వినిపిస్తే కుంపట్లోంచి తామర పువ్వులు పుట్టినట్టుగా అనిపించింది సీతమ్మకి. ఇట్ వాజ్ సో అమేజింగ్. బిగించేసుకుందాం అనుకున్న సీతమ్మకి ఆటోమేటిక్గా తన ఇంద్రియాల మీద పట్టు తప్పిపోయి ఆ బిగించుకుని చేతులు వదిలేసింది. అలా చూస్తూ ఉండి అలా కూర్చుండిపోయిందంతే. అమ్మాయ్యా ప్రయత్నం అయితే మానింది కదా, ఇంకా తర్వాత చెబుదాం అంటూ మళ్ళీగా మిగతా కథని చెప్పి ఆయన మెల్లిగా కిందకి దిగి సీతమ్మకి నమ్మకం కలిగించి ఆవిడికి రామ చరిత్రని రామ సమాచారాన్ని అందించి రాముడు పంపించిన గుర్తుని కూడా ఇచ్చి ధైర్యం కలిగించాడు. అప్పటిదాకా చిచి ఇక నేను బతకనే బతకను అనేటటువంటి సీతమ్మ ఆ తర్వాత చెట్లను అంత మొత్తం ఈయన కాల్చేశాడు కదా, అప్పుడు అదే రాక్షసులు చుట్టూ వచ్చి, హే ఎవరు నీతో మాట్లాడింది, ఈ చెట్లన్నీ నాశనం చేసేస్తుంటే ఏం చేస్తున్నావు నువ్వు అని ఇలా మాట్లాడితే, ఇంతవరకు దుఃఖంతో శోకంతో కుంగిపోయిన సీతమ్మ వాళ్ళతో, నాకేం తెలుసు, పాముల జాడ పాములకే తెలుస్తుంది, రాక్షసుల జాడ రాక్షసులకే తెలుస్తుంది, నేను అదేమిటో చూసి నాకు భయంగా ఉంది, అదేమిటో మీరే తెలుసుకోండి, నాకేం తెలియదు. ఒక రకమైనటువంటి ఒక సర్కాస్టిక్ స్టేట్మెంట్ ఇలా మాట్లాడింది. అంత ధైర్యం సీతమ్మకు వచ్చింది. అందుకు చెప్తున్నాను మీకు, అంటే ఆంజనేయ స్వామి ఒక గురువుగా ప్రాణం మీద ఆశ కోల్పోయినటువంటి సీతమ్మకి తిరిగి ప్రాణం నిలిచేటట్టు చేశాడు. రాముడు వచ్చి రావణ సంహారం చేసి తనని స్వీకరించేటంతవరకు నిలవగలిగే ధైర్యాన్ని ఆవిడలో నింపాడు. అక్కడి నుంచి మళ్ళీ వాపసు వచ్చాడు. రాముడికి సీతమ్మ సమాచారం చెప్పి రావణాసురుణ్ణి యుద్ధంలో విజయం సాధించేటట్టుగా అతన్ని దునుమాడించాలనే ఒక ఉత్తేజాన్ని రాముడిలో కలిగించాడు. హనుమంతుడే లేకపోతే నథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ కదా. అంచేత ఆంజనేయ స్వామి అటు సీతమ్మకి ఇటు రాముడికి కూడా గురువు ఉండి చేయాల్సినటువంటి ఉపకారం ఏదో అది చేసి వాళ్ళిద్దరూ కూడా సవ్యంగా ఉండేట్టు చేశాడు. వాళ్ళిద్దరూ సవ్యంగా ఉన్నారు కనుక మానవత్వం నిలబడింది. మానవత్వం నిలబడింది కనుక మనం మనుషులుగా ఇంకా బతికున్నామండి. ఎంతకాలం క్రితం అనేది పక్కన పెట్టండి. ఓకే, మరి డోంట్ ఆస్క్ అండి అది త్రేతాయుగపు కథ కదండి, ఇప్పుడేం రిలవెన్స్ అండి అని అడగండి. రిలవెన్స్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ ఎ మ్యాన్ టు సర్వైవ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. వి హ్యావ్ టు సర్వైవ్ యాజ్ హ్యూమన్ గైస్. అలా ఉండాలంటే మనకి ఆ చరిత్ర కావాలి. చరిత్ర తెలియాలంటే గురువు కావాలి. హనుమ ఈజ్ ద గురు. మీ అందరికీ రామేశ్వరరావు గారు చేసిన ఒక మహోపకారం ఏంటంటే, ఇక్కడ ఏదో ఇతర ఆలయాలు కట్టి అందులో చాలా చోట్ల వారు ఆలయాలు కట్టారు. ఒక చోట వరాహస్వామిని పెట్టారు, ఒక చోట నరసింహస్వామిని పెట్టారు, మరొక చోట లక్ష్మీనారాయణని పెట్టారు, ఒక చోట కూర్మాన్ని పెట్టారు, ఒక చోట మత్స్యావతారాన్ని పెట్టారు. దేర్ ఆర్ డిఫరెంట్ అవతారాస్ ఇన్ డిఫరెంట్ యూనో ప్లేసెస్. కానీ మీ జ్యూయల్ వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. యునో వై? బికాస్ హియర్ ఈజ్ ఎ గురు విత్ యూ హూ విల్ బి ఏబుల్ టు గైడ్ యూ ఆల్వేజ్ ఇన్ ఆల్ యువర్ ఎండివర్స్. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ రకమైన అవసరం ఏర్పడ్డా దాన్ని మీరు సాల్వ్ చేసుకోవడానికి కావలసినటువంటి ఎనర్జీ, ఎబిలిటీ, స్ట్రెంగ్త్ మీకు ఇవ్వడం కోసం ఒక అద్భుతమైనటువంటి గురువుని మీ దగ్గర వారు ఏర్పాటు చేసి పెట్టారు. దట్ ఈస్ ద గ్రేట్ బ్లెస్సింగ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ గైస్. మీరు చేసుకున్న అదృష్టం ఉండేది. అది ఆయన యొక్క శక్తిని నిరూపించింది. ఈరోజు ఈరోజు అంటే విజయదశమి రోజు అనమాట. చెప్పాం కదా మీకు, కొంతమంది నిన్న చేస్తున్నారు దసరా, కొంతమంది ఈవేళ కూడా చేస్తున్నారు. బట్ దట్స్ ఓకే, లెట్ అస్ డూ ఇట్ ఆన్ బోత్ డేస్. రెండు రోజులు, ఒకరోజు చేయాల్సింది, రెండు రోజులు చేస్తే ఇంకా ఆనందమే కదండి. రెండు రోజులు చక్కగా అపస్సులు చేసుకు పుచ్చుకోవచ్చు. రెండు రోజులు దాని రిలవెన్స్ని మనం భావించుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకు చాలా ఆనందం వేసింది ఏంటంటే, ఈవేళ మేము అటుటో పెడుతున్నాం, అక్కడక్కడ కరీంనగర్లో ఒక గ్రామం ఉంది పోతుగల్ అని, అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఏదో ఒక చిన్న కార్యక్రమం కోసం నన్ను పిలిచారు. దానికి వెళ్ళాం. సరే, మన కుమార్ గారు, వీళ్ళ టీ మురళి గారు వీళ్ళంతా వచ్చారు మా దగ్గరికి ఒక 5-6 రోజుల క్రితం అనుకుంటాను. వచ్చి ఇలాగా మా ఆంజనేయ స్వామికి మేము కిరీటం పెడుతున్నామండి అన్నారు. ఆంజనేయ స్వామికి మనం కిరీటం పెట్టాలి, మనందరికీ కిరీటాలు పెట్టాయి ఆయన. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు మనకందరికీ జన్మనిచ్చింది తల్లి తండ్రి అయినా, వాళ్ళ షష్ఠి పూర్తి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళకి మళ్ళీ పెళ్ళి మనం చేస్తాం. తల్లిదండ్రులకి మనం పెళ్లి చేయడం ఏంటండి? ఇట్స్ ఎ బ్లెస్సింగ్ దే బెస్టో ఆనర్స్ మన మీద అట్లాంటి ఒక అనుగ్రహాన్ని వాళ్ళు ఇస్తారు. ఆంజనేయ స్వామి మీ కాలనీ వాసులందరికీ కూడా అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అదృష్టాన్ని మీకు అందరికీ ఇచ్చాడు. ఆయన మీ అందరికీ కూడా తగినటువంటి అనుగ్రహాన్ని చూపిస్తూ మీరందరూ చేసేటటువంటి సేవలను చక్కగా స్వీకరిస్తూ ఈవేళ ఆయనకి తన ప్రభు అయినటువంటి రామ పరివారానికి కూడా బంగారు కిరీటాలు పెట్టగలిగే అదృష్టం మీ అందరికీ కలిగించాడు. యు ఆర్ యూటిలైజింగ్ హిస్ గ్రేస్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఆయన దేవుడు అందరికీ శక్తినిస్తాడు, గురువు అందరికీ అనుగ్రహాన్ని ఇస్తాడు. సూర్యుడు తన కిరణాలని అన్ని చోట్ల బాగానే ప్రసరింపచేస్తాడు, కానీ ఎవ్రీ సర్ఫేస్ ఈజ్ నాట్ ఏబుల్ టు రిసీవ్ దోస్ రేస్ ఇన్ ఎ ప్రాపర్ వే. సూర్యకిరణాలు నల్ల సర్ఫేస్ మీద పడితే అబ్జార్బ్ అయిపోతాయి, ఇసుకలో పడితే జస్ట్ వెలుతురు ఇచ్చి ఊరుకుంటాయి, షైనింగ్ ఇచ్చి ఊరుకుంటాయి. కానీ అది నీళ్ల మీద పడితే షేకీ, మురికి గుంటలో పడితే ఇంకొంచెం వాసనని పెరిగేటట్టు చేస్తాయి. వేడి వేడి సర్ఫేస్ మీద పడితే ఆవిరైపోయేటట్టు చేస్తాయి. కానీ అదే సూర్యకిరణం ఒక మంచి అద్దం మీద పడింది అనుకోండి, అందులోంచి సూర్యుడు వస్తున్నాడా అన్నట్టు అనిపిస్తుంది. రైట్, కిరణాల్లో మార్పు లేదు, సూర్యుల్లో మార్పు లేదు, బట్ ద రిసిపియంట్ సర్ఫేస్ దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. గురువు దయ అందరి మీద సమానంగానే ఉంటుంది, కానీ కొన్ని చోట్ల అది అద్దంలోంచి రిఫ్లెక్షన్స్ వచ్చినట్లుగా ప్రకాశిస్తుంది. మీ అందరూ ఆ రంగా అదృష్టవంతులు, మీకు ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని శక్తిని చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ మంచి 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 సర్వీసెస్ చేస్తున్నారు. మీరందరూ కూడా స్వామికి అద్భుతమైనటువంటి సేవల్ని సమర్పిస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఈ సేవల్ని చేస్తున్నారు అని మాకు అప్పుడప్పుడు చెప్తున్నారు, మేము వింటున్నాం, చాలా సంతోషంగా ఉంది. సరే, ఎలాగూ అక్కడి నుంచి వాపస్ మేము బహుశా 4:00 వచ్చేస్తాం కాబోలు అనుకున్నాం అక్కడి నుంచి, బట్ ఒక చోటకి వెళ్ళిన తర్వాత మన చేతుల్లో ఉండం కదా, అంచేత అక్కడి నుంచి మేము బయలుదేరేటప్పటికే ఆల్మోస్ట్ 4:45 అయింది. సరే, అక్కడి నుంచి బయలుదేరి మెల్లిగా వస్తూ సరే అటునుంచి వెళ్ళేది ఈ ఓఆర్ఆర్ నుంచి ఇటు నుంచి తిరిగి వస్తామని చెప్పాము మేము. ఇప్పటికి రాగలిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. స్వామికి చక్కగా మీరు అర్పించేటువంటి కిరీటాలని కూడా వాటిని సేవించుకునేటువంటి అదృష్టం మాకు కూడా మీతో పాటు కలిసి మీరందరూ కలిగించారు, దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. డాక్టర్ రామేశ్వరరావు గారు, శ్రీకుమారి గారు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఇలాంటి అపార్ట్మెంట్స్ ఏర్పాటు చేస్తున్నారో ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఆరోగ్యకరమైన వసతితో పాటు ఆరోగ్యకరమైనటువంటి మనస్సుని కూడా చేసుకోగలిగేటటువంటి ఒక మంచి సన్నిధిని, దైవ సన్నిధానాలను కూడా చక్కగా ఏర్పాటు చేసి ఇస్తున్నారు. సో యు ఆర్ ఇన్ దట్ సెన్స్ బ్లెస్డ్ బై హిస్ గ్రేస్. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా మంగళాశీర్వాదాలు చేస్తున్నాం. ఇప్పుడే మన వారు చెప్పినట్టుగా మనందరికీ దైవం అంటే భక్తి అంటే ఏమిటో తెలియచెప్పినటువంటి ఒక మహద్ ఆచార్యుడు రామానుజాచార్యుల వారు 1000 క్రితం. వారి యొక్క మార్గాన్ని తర్వాత శాఖోపశాఖంగా వ్యాపింపచేసే డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ టాకింగ్ అబౌట్ భక్తి స్టార్ట్ అయ్యాయి. అది రామానందైన, నింబార్క, చైతన్య, గౌడీయ, లేకపోతే ఇస్కాన్ కానీ, ఇప్పుడు ఉండేటటువంటి స్వామినారాయణ కానీ, ఈ స్కూల్స్ అన్నీ కూడా రామానుజుల వారు ఏర్పాటు చేసినటువంటి భక్తి పునాది మీద ఏర్పడ్డటువంటి వివిధములైనటువంటి స్ట్రక్చర్స్. ఏ స్మాల్ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ కాన్సెప్ట్ ఇస్ టేకెన్ అండ్ వాజ్ ఎవాల్వ్డ్ యాజ్ ఎ స్కూల్ ఆఫ్ థాట్. వారి 1000 సంవత్సరాలను పురస్కరించుకొని మన శంషాబాద్లో ఒక ప్రాజెక్ట్ తయారవుతుంది. మా రామేశ్వరరావు గారు దాన్ని చక్కగా అందంగా రూపుదిద్దుతున్నారు. ఇంకా నిర్మాణాధీనంగా ఉండేది ప్రస్తుతానికైతే, చాలా వరకు జరిగింది. సుమారుగా అయిపోయేదాకా ఓ 800 కోట్లు దాకా అయింది. కానీ ఇంకా ఓ 200 కోట్ల పని ఉంది, ఇంకా దాని నడుస్తోంది. అంటే దాన్ని భక్తికి సంబంధించినటువంటి సమగ్రత దాంట్లో మనకు కనిపించేటట్లుగా చెయ్యాలి అనేటటువంటిది దానికి సంకల్పం అన్నమాట. మీ అందరికీ తెలుసు నేను అనుకుంటాను, రామేశ్వరరావు గారు ఏం చేసిన ది బెస్ట్ ఆఫ్ ద థింగ్స్, దట్స్ వాట్ హీ డస్ కదా. మీరు జ్యువెల్లో ఉన్నారు, మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీ జ్యువెల్ బా? ఎస్, వారు ఒక్కొక్కటి నిర్మాణం చేసి ఒక్కొక్క రికార్డు బ్రేక్ చేస్తారు కదా, ఆ రికార్డుని మళ్ళీ వారే మళ్ళీ బ్రేక్ చేస్తారు నెక్స్ట్ స్ట్రక్చర్లో, అంతకంటే కొంచెం వాల్యూ యాడ్ చేసి. అగైన్ దట్ రికార్డ్ విల్ బి బ్రోకెన్ ఓన్లీ బై హిమ్, నో వన్ ఎల్స్ కెన్ బ్రేక్ హిజ్ రికార్డ్స్, హీ ఓన్లీ బ్రేక్ హిజ్ ఓన్ రికార్డ్స్. వారి ఇప్పటిదాకా ఏవేవైతే చేసుకుంటూ వస్తున్నారో ఈచ్ వన్ ఇస్ ఎ మాస్టర్ పీస్ బై ఇట్ సెల్ఫ్, సో ఆల్సో యువర్ జ్యువెల్. ఇందులో ఉండేటువంటి మీరందరూ కూడా అలాంటి జ్యూయల్స్ ఫర్ భక్తి. చాలా చక్కగా దీన్ని మీరు కాపాడుకుంటున్నందుకు మీ అందరికీ కూడా మేము అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇందాక మీకు రాముడు సంబంధమైనటువంటి ఒక కార్యక్రమాన్ని పెద్ద సోమవారు చేశారని మీకు చెప్పాం, ఇంకా జ్ఞాపకం ఉండి ఉంటుంది అనుకుంటున్నాను సార్. రైట్, ఆ కార్యక్రమాన్ని ఆరంభం చేసింది మన పెద్ద స్వామివారు ఎగ్జాక్ట్లీ 60 ఇయర్స్ బిఫోర్, 1960లో ఆరంభం చేశారు. అది కూడా ఆశ్వేజ మాసంలో ఆరంభం చేశారు, పునర్వసు నక్షత్రానికి ఆరంభం చేశారు. అది 27 డేస్, ఒకసారి రామాయణం పారాయణ చేయాలంటే పడుతుంది, సుమారుగా ఒక 2-3 అవర్స్ కూర్చుంటాయి అన్నమాట రోజును. ఇప్పుడు దానికి షష్ఠి పూర్తి, దాన్ని మనం పురస్కరించుకుని మన దగ్గర కూడా ఆంజనేయ స్వామి ఉన్నాడు కనుక మనందరం కూడా రామాయణం పారాయణ ఎందుకు చేయకూడదు? విల్ ఇట్ బి ఆల్ రైట్ టు డూ? హౌ మెనీ ఆఫ్ యూ థింక్ దట్ వీ ఆల్సో కెన్ డూ ఇట్? రామాయణ పారాయణ చేతులైతే ఎత్తారు కానీ చేయడం కష్టమే. కానీ ఒక్క 5 నిమిషాలు కూర్చుంటే రామాయణం పారాయణ అంతా చేసిన బెనిఫిట్ మనకు వచ్చేట్టుగా చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? రైట్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అది ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఈ ఆశ్వేజ మాసంలో పునర్వసు నక్షత్రం రేపు రాబోయేటటువంటి నవంబర్ 6 నాడు వస్తుంది. ఆ వేళ నుంచి ఆరంభం చేసి 27 డేస్ అంటే టిల్ డిసెంబర్ 4 నెక్స్ట్ పునర్వసు దాకా రామాయణం పారాయణ అందరం కలిసి ఒక మాస్ పారాయణలాగా చేద్దాము అని ఒక సంకల్పం చేశారు. దాంట్లో మీరందరూ కూడా జాయిన్ కావచ్చు. మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే ఒక్క శ్లోకం చదివితే చాలండి, మొత్తం రామాయణం అంతా చదివిన బెనిఫిట్ మీకు కూడా వస్తుంది. ఒక్క శ్లోకం, ఒక్క శ్లోకం చదవగలమా కష్టపడి? ఈజ్ ఇట్ డిఫికల్ట్? దట్స్ ఆల్ ఇట్ ఈస్. మార్నింగ్ ఎగ్జాక్ట్లీ అట్ 6:30. అబ్బా మాకు అంత పొద్దున్నే ఎవరు లేస్తాయండి, లాక్డౌన్ పుణ్యమా అని స్కూల్స్ లేవు కాలేజెస్ లేవు, హాయిగా ఇప్పుడైనా సుఖంగా పడుకోవచ్చు అనుకుంటే మళ్ళీ మీరు 6:30 కంటే ఎట్లాగండి? డోంట్ వరీ, మీరు లేచి స్నానం చేయగలిగితే చేయండి. ఒకవేళ చేయలేరనుకోండి మీరు ఎలా ఉంటే అట్లాగే చదవండి, పర్లేదండి పర్లేదండి అంటే ఏం చేస్తాం, మీరు అట్లాగైనా చదవండి. యా అండి మరి ఒక్క శ్లోకం అయితే ఎట్లా అండి, మరి బొత్తిగా అంత చిన్న ఎక్సర్సైజ్? యా మీరు ఒక్కరే చేరు, మార్నింగ్ 6:30కి 24,000 మంది 24,000 శ్లోకాలని చదువుతారు. సో యూ చాంట్ ఓన్లీ వన్ శ్లోక, కానీ అదే టైంకి మిగతా శ్లోకాలని 24,000 మంది అక్రాస్ ద వరల్డ్ చదువుతారు. సో వాట్ హ్యాపెన్స్? అప్పుడు ఏర్పడ్డటువంటి ఒక సర్కిల్, ఒక రామాయణ సర్కిల్లో మనం కూడా ఉంటాం కనుక 24,000 శ్లోకాలు చదివేసినంత ఒక పుణ్యం మనకు కూడా వచ్చేస్తుంది అన్నమాట. మీ కంప్యూటర్లో ఎయిర్ డ్రాప్ అనే ఫెసిలిటీ ఉంది తెలుసునా మీకు? ఒక ఫైల్ని మనం తీసుకోవాలంటే ఎయిర్ డ్రాప్ అని దాంట్లో నుంచి మన దాంట్లోకి ఎంత పెద్ద ఫైల్ అయినా టక్ మనం క్లిక్ చేస్తే మన దాంట్లో వచ్చేస్తుంది. అదిగో అట్లాగనమాట. మన వెబ్సైట్ ఒకటి ఉంది, chinajiya.org. దాంట్లో రామాయణ పారాయణ అనేది ఒక క్లిక్ మీకు కనిపిస్తుంది. ఇఫ్ యు క్లిక్ దాట్, దాంట్లో మీరు ఒక శ్లోకం చదవాలనుకుంటున్నారా అయితే క్లిక్ చేయండి. మీ పేరు రాయాలి, మీ ఈమెయిల్ ఫోను ఏది ఉంటే దాని దాంట్లో నోట్ చేస్తే కంప్యూటరే మీకు ఒక శ్లోకాన్ని పికప్ చేసి ఇస్తుంది. ఏదో 4వ కాండలో బలానా శ్లోకం, ఇన్నవ సర్గలో ఇన్నవ శ్లోకం మీకు కేటాయిస్తున్నాం అని కంప్యూటర్ ఇట్ సెల్ఫ్ అలొకేట్స్ ఏ శ్లోకం ఫర్ యూ. దాంట్లో మీరు చేయాల్సిందల్లా మీ పేరు, మీ ఫోన్ నెంబర్ ఇచ్చినట్లయితే లేదు మీ ఈమెయిల్ ఇచ్చినట్లయితే మీకు అది ఒక పీడిఎఫ్ ఫైల్ లాగా మీ దగ్గరికి వచ్చేస్తుంది. అది చక్కగా రోజు చూసి మీరు దాన్ని చదువుకోవచ్చు. అర్థమైనా? మీ అందరికీ కంప్యూటర్ వాడటం వచ్చున్నాను అనుకుంటా, కానీ కంప్యూటర్ వాడటం వచ్చినా రాకపోయినా స్మార్ట్ ఫోన్స్ అయితే మీ అందరికీ ఉంటాయి. ఇప్పుడు లేకపోతే అసలు ప్రాణం ఉన్నా లేకపోయినా స్మార్ట్ ఫోన్ అయితే ఉండాలి. ఇట్ ఈస్ మోర్ వాల్యుబుల్ దాన్ ద లైఫ్. అంచేత మీరు దాంట్లోనైనా మీరు ఈ రకంగా శ్లోకాన్ని మీరు తీసుకోవచ్చును. అయితే కొంతమందికి డౌట్ వచ్చిందండి, ఏమంటే మరి ఒక్క శ్లోకం అయితే సో స్మాల్, ఇట్ ఈస్ వెరీ లిటిల్. పైగా ఒక్కొక్క చోట రావణాసుడు సీతమ్మతోటి హే నువ్వు ఇలా ఉన్న కన ఉన్నట్టయితే నిన్ను చంపేస్తా అన్న శ్లోకం వచ్చింది అనుకోండి మనకి, రామచంద్ర అదే శ్లోకం రోజు చదవడం అంటే ఎట్లాగే స్వామి అని కొంతమంది మమ్మల్ని అడిగారు. అడిగితే మేము వాళ్ళకి ఏం చెప్పామంటే మీనింగ్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్, మీరు ఏదో శ్లోకం వస్తే ఆ శ్లోకం చదివితే మనం ఒక్కడమే కాదు కదా, మనతో పాటు మిగతా అందరు చదువుతున్నారు కనుక మిగతావన్నీ ముందు వెనక అంతా కవర్ అయిపోతాయి అన్నమాట. లేదు ఒకవేళ కొంతమందికి లేదండి నేను కొంచెం నాకు ఇంకోనా కొంచెం ఎక్కువ చదివే ఛాన్స్ ఒకటి ఇవ్వండి, నాకు రోజు ఏదో చదువుకోవడం అలవాటు ఉందనుకోండి, ఇదే చదువుతా కనుక ఒక 5 మినిట్స్ పెద్ద ప్రాబ్లం లేదులేండి అని అనుకుంటారనుకోండి, కంప్యూటర్ మీకు ఇచ్చిన ఆప్షన్స్లోనే నువ్వు ఒక శ్లోకం చదవాలనుకుంటున్నావా ఒక సర్గ చదవాలనుకుంటున్నావా, ఒక సర్గ అంటే సుమారు 30-40 శ్లోకాలు ఉంటాయనుకోండి. ఒకవేళ మీకు సర్గ చదివే ఇంట్రెస్ట్ ఉందనుకోండి యూ కెన్ క్లిక్ 1 సర్గ. ఏ కాండలో ఏ సర్గ మీకు తగునో అది మీకు పికప్ చేసి ఇచ్చేస్తుంది. జస్ట్ యూ కెన్ సింప్లీ రీడ్ దట్ సర్గ. ఇది మీరు చేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ ఇప్పటిదాకా ఒక్కొక్క సర్గ సర్గ పారాయణ చేయడానికే ఎక్కువ మంది తయారయ్యారండి. ఇప్పటిదాకా అట్లాగా సుమారు 8 సైకిల్స్ అయిపోయాయి. అంతమంది ఇప్పటిదాకా ఆ శ్లోకాలని ఆ సర్గల్ని ఆల్రెడీ అలొకేట్ చేసుకోవడం అయిపోయింది. అంటే ఒకసారి మొత్తం సర్గలు అన్నీ అయిపోవాలంటే సుమారుగా 650 సర్గలు ఉంటాయి. 650 సర్గలు అయిపోగానే తర్వాత వాడు మళ్ళీ దాంట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నెంబర్ 1 వస్తుంది, తర్వాత మళ్ళీ నెక్స్ట్ 650 అయిపోతే మళ్ళీ ఇగే నెంబర్ 1. అట్లాగా ఇప్పటిదాకా 8 సైకిల్స్ పూర్తి అయిపోయాయి. ఒక్కొక్క శ్లోకం తీసుకునే వాళ్ళే తక్కువ మంది ఉన్నారండి, ఒక్కొక్క సర్గ సర్గ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పటిదాకా దాంట్లో వచ్చిన వాళ్ళల్లో. బట్ దట్స్ ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూ టేక్ 1 శ్లోక ఆర్ యూ టేక్ 1 సర్గ. కావలసిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ 6:30కి మనం కూడా ఆ సర్కిల్లో చేరగలిగితే మనం చదివేటటువంటి ఆ ఒక శ్లోకము ఒక సర్గ వల్ల ఎంతమంది మొత్తం ఈ రామాయణం పారాయణ చేస్తున్నారో అన్నిసార్లు మనం చదివినంత ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దాన్నే మనం ఆల్ ద 27 డేస్ మనం చదవచ్చు. రోజుకు మళ్ళీ ఒక కొత్తది కొత్తది అంటే మళ్ళీ మనకు కూడా కొంచెం డిఫికల్ట్ కదా, ఒకసారి కొంచెం చదవడం అలవాటే రెండు మూడు రోజులు చదివేటప్పటికి మనకి దానికి కొంచెం అక్వైంటెన్స్ వస్తుంది. సో వీ కెన్ ఈజీలీ రీడ్ ఇట్. అంటే మీరు 27 డేస్ మొత్తం రామాయణాన్ని అంతటినీ కూడా చక్కగా పారాయణ చేసిన ఒక అద్భుతమైనటువంటి లాభాన్ని, ఒక ప్రయోజనాన్ని మనం పొందడానికి అవకాశం ఉంది. దోస్ హు ఆర్ బ్లెస్డ్ కెన్ యూజ్ దిస్ ఫెసిలిటీ. అవకాశం, అదృష్టం ఎవరెవరికి ఉంటే వారందరూ కూడా చక్కగా దీంట్లో పాల్గొనవచ్చును. చక్కగా పాల్గొండి. మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని చేద్దామని చాలామంది సిద్ధపడుతున్నారు మన ఏరియాని. ఎందుకంటే మీరందరూ ఆంజనేయ స్వామి యొక్క ఛాయలో ఉన్నవాళ్ళు కదా, అని చేత మీకు కూడా ఆంజనేయ స్వామి సేవను ఏదో రకంగా చేసేటటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ యూ జాయిన్ దిస్ రామాయణ పారాయణ. దీని పేరు దానికి మన వాళ్ళు దివ్య సుధా అని పేరు పెట్టారు దీనికి. రైట్, చాలా సంతోషంగా ఉంది ఈవేళ మీ అందరి సమక్షంలో మీరందరూ కలిసి చేసుకునేటటువంటి స్వామి సేవని, బంగారు కిరీటాలని అర్పించడం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవని మీతో పాటు మేము కూడా దాంట్లో సహభాగిగా ఆ సేవని చూసేటటువంటి అదృష్టం మాకు కూడా కలిగింది. ఆంజనేయ స్వామి ఆ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించినందుకు, దాన్ని మా అర్చక స్వాములు అంగీకరించినందుకు, ఎందుకంటే మరి దేవుడు వాడి చేతుల్లో ఉంటాడే, చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పుడు అడుగుతున్నాం మన స్వామిని, ఏమయ్యా అందరికీ చక్కగా తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారా లేదా అని. అంటే లేదండి, ఇక్కడ అలాంటివి ఏం చేయట్లేదు, రోజు దర్శనం చేసుకుని వెళ్ళడమే. అయితే మేము సజెస్ట్ చేస్తున్నాం దట్ నీడ్ నాట్ బి స్టాప్డ్. ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, మనం భగవంతుడికి అభిషేకం చేశాము అనంటే ఆ అభిషేకం ఎప్పుడు పూర్తవుతుంది? ఆ అభిషిక్తమైనటువంటి తీర్థాన్ని మనం తీసుకుంటే అభిషేకం పూర్తయినట్లెక్క. దేవుడికి నివేదన చేశామనుకోండి, ఆ ఆరగింపు ఎప్పుడు పూర్తయినట్లెక్క? ఆ నివేదిత ప్రసాదాన్ని భక్తులుగా ఉండే మీ హృదయాల్లో ఉండేటువంటి ఆత్మారాముడు స్వీకరించినప్పుడే ఆయన ఆరగింపు పూర్తయినట్లెక్క. సపోజ్ దట్ ఈజ్ నాట్ డన్, ఆరాధన అధూరా రహగయా, అంటే ఇట్ ఈస్ ఓన్లీ హాఫ్ కంప్లీటెడ్ బట్ నాట్ రియలీ కంప్లీటెడ్. వై షుడ్ వి స్టాప్ ఇట్? ఐ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ నెసెసరీ. మీరు బయట రోడ్ల మీద శుభ్రంగా పెట్టి హోటల్స్ ఓపెన్ చేసేసి పక్కన బండ్లు పెట్టేసి ఆ బండ్ల మీద ఇష్టం వచ్చినట్టుగా అంతా దాడులు చేసి తినేస్తుంటే దానికి మీకు లేని అడ్డు. దేవుడి దగ్గరికి వచ్చి తీర్థం తీసుకోవడానికి సెటార్ తీసుకోవడానికే వచ్చిందా? ఎస్. అయితే లెట్ దెమ్ ఫాలో ద రూల్స్. వాళ్ళు చక్కగా శుద్ధి చేసుకుని చక్కగా చేతుల్ని చక్కగా ఆరాధనలో ఉండండి. ఆరాధన చేసేటప్పుడు ఎప్పుడు కూడా సీ దట్ మాస్క్ ఈజ్ ఆల్వేస్ వేర్. ఈవేళ మాస్క్ నిజానికి మన సంప్రదాయంలో కొత్తగా వచ్చింది కాదండి. ఈ మాస్క్ అనేది అసలు మనకి ఎప్పుడు ఉంది, కానీ చాలామంది మన మానేశం. మీరు ఎప్పుడైనా, మీరు ఎంతమంది పూరి జగన్నాథ్ దర్శనం చేసి ఉంటారు? పూరి జగన్నాథ్ వెళ్ళారా? అక్కడ దేవుడి దగ్గర ప్రసాదాలు తీసుకెళ్ళి ఎలా తీసుకెడతారు ఎప్పుడైనా చూసారా? ప్రతి గంటకు ఒక్కొక్కసారి ఒంటింట్లోంచి ఆరగింపులు తీసుకెడుతుంటారు దేవుడికి. ఆరగింపులు చేస్తుంటారు, తర్వాత అందరికి వినియోగం చేస్తుంటారు. వాళ్ళంతా కూడా ఇలా ముఖాన్ని కట్టుకుంటారు. మనకి ఆగమ గ్రంథాలు ఇది ఒక నియమం, దీని పేరు ముఖవాససము. ఏమంటారు దాన్ని? ముఖవాససము అని అంటారు. దానికి ఈవేళ మీరు ఫేస్ మాస్క్ అని పేరు పెట్టారు దానికి, బట్ దట్స్ ఓకే. దేవుడికి మాలలు కట్టేవాళ్ళు ఇది పెట్టుకునే ఆ పుష్పాలు కోయడం దగ్గర నుంచి, ఆ పుష్పాలను మాలలు కట్టడం దగ్గర నుంచి చెయ్యాలి అనేది నియమం అండి. ఎందుకంటే మన మాల కట్టేటప్పుడు ఏదో మాట్లాడుతుంటాం, ఏదో పాడుతూ ఉంటాం, లేకపోతే ఏదో స్తోత్రం చదువుతూ ఉంటాం, మనకి తెలియకుండానే నోట్లోంచి ఏనో ఏదో ఒక రకమైనటువంటి బిందువులు దాని మీద పడి ఆ వస్తువు పాడైపోయేటటువంటి ఛాన్స్ ఉంటుంది. అలా ఉండకూడదు. టు మెయింటైన్ ద ప్యూరిటీ ఆఫ్ ద ఫ్లవర్స్ అండ్ ద గార్లెండ్స్, దానికి ఒక మాస్క్ నువ్వు చక్కగా కట్టుకుని దేవుడికి ఆ సర్వీస్ చేయాలి. దేవుడు కొంతమంది కూరలు తరుగుతుంటారు, వంట చేస్తుంటారు, ఇవన్నీ చేసేటప్పుడు కూడా అవి పొల్యూట్ కాకుండా ఉండడం కోసమని సీట్ దిస్ ఈజ్ ఆల్వేస్ డెకరేటెడ్. దీనికి ముఖవాససము అని పేరు పెట్టారు. అది మనకి ఆగమాల్లో మా పండితులు వారు ఇక్కడ ఉన్నారు, మా ఆగమ ప్రిన్సిపల్ గారు, అండ్ హీ మస్ట్ బి నోయింగ్ ది థింగ్స్ రైట్. అంచేత ఎప్పుడు మనకుంది, అంచేత అది కూడా వేరు చేయండి, దాన్ని ధరించండి చక్కగాను. ఆరాధన జరిగేటప్పుడు, తీర్థాదులు ఇచ్చేటప్పుడు కూడా సీ దట్ ఇట్ ఇస్ దేర్ ఆల్వేస్. చక్కగా తీర్థాన్ని ఇవ్వండి, తీర్థం ఇవ్వడం మీరు చక్కగా ప్యూర్గానే ఇస్తారు కనుక చక్కగా ప్యూర్గానే ఇవ్వండి అందరికీ. సెఠారి కూడా ఇవ్వచ్చు, మా ఎక్కడికో పెడితే ఇవ్వండి. సెఠారి పెడితే ఒకళ్ళకి పెట్టి ఇంకోళ్ళు పెడితే ఇలా తగలదండి. అరే దిస్ ఇస్ నాట్ ఏ కంటేజియస్ థింగ్ నో. అలాగే ఉండదు. అలాగా చక్కగా మనం ఆ పనులన్నీ చేసుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ మిగతా అన్ని చోట్ల మొత్తం దీన్ని ఓపెన్ చేశారు, కానీ ఎక్కడ ఇది మొదట ఉండకూడదో అక్కడ మాత్రం లాక్ చేసి పెట్టారు. దేవుడి దగ్గర ఉండకూడదు కదండి. ఎక్కడైనా భయం వస్తే దేవుడి దగ్గర భయం తొలగాలి. బట్ దేవుడి దగ్గరే భయం పెట్టి మిగతా చోట వదిలేస్తే సే ఇట్ ఈస్ 180 degrees రివర్స్, విచ్ ఇస్ నాట్ రైట్. ఇది అలా ఉండకూడదు. చక్కగా దీన్ని రోజు మనం చేసుకుందాం. మంచిగా చేసుకోండి, మీరు చక్కగా చేయండి, వాళ్ళు కూడా మంచిగా చేసుకోండి. చాలా సంతోషం. chinnajeer.org/ramayana parayana అంటే మీకు వస్తుంది. ఓకే, చాలా సంతోషం. మీ అందరికి కూడా మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇలాంటి మంచి సర్వీస్, మంచి అవకాశం మీ అందరికీ కలిగించినటువంటి మహానుభావులు మా శ్రీకుమారి రామేశ్వరరావు దంపతులు. కనుక వారికి మరొకసారి ప్రత్యేకంగా మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.